రికార్డ్ ప్రోగ్రెస్.
సో మనం లాస్ట్ క్లాస్ లో 9.28 చూసాము. సో ఈ క్లాస్ లో మనం 9.29 చూద్దాము. అయితే ఈ సెక్షన్ 9.26 స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా శుద్ధ భక్తి యొక్క మహిమలు, నిజంగా శుద్ధ భక్తి చేస్తే భగవంతుడు ఏ స్థాయిలో ప్రతిస్పందిస్తాడు, దాని నుంచి వచ్చేటువంటి మనకు వచ్చేటువంటి ఫలాలు ఏంటి, ఇవన్నీ ఈ సెక్షన్ డిస్కస్ చేస్తున్నాం. సో 9.29కి వెళ్ళే ముందర ఒకసారి 9.26, 27, 28 చూసుకుందాం. జస్ట్ లైట్ రివిజన్ చేద్దాం. సో 9.26లో పత్రం పుష్పం ఫలంతో యం యోమే భక్త్యా ప్రయచ్చతి వదామహం భక్తుతాం కృతం అశ్నామి ప్రయతాత్మనః. సో కృష్ణుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ నాలుగు భక్తి యోగాన్ని సమర్పించినట్లయితే నేను దాన్ని తప్పకుండా స్వీకరిస్తాను. అశ్నామి ప్రయతాత్మనః, సో నేను స్వయంగా నేను స్వీకరిస్తాను. సో ఎందుకు ఈ మాట ఈ పాయింట్ ఇక్కడ చెప్పాల్సి వచ్చింది అంటే, అంతకుముందున్న శ్లోకాస్ లో దేవతారాధన భగవత్ ఆరాధన వచ్చాయి. సో దేవతారాధనలో చాలా చాలా కష్టపడాలి, చాలా నియమ నిష్టలతో పాటించాలి. సో ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా సరే దేవతలు అసలు ఒప్పుకోకుండా పైగా, సో చేసిన కష్టం అంతా కూడా ఏమాత్రం ఇక్కడ లోపంగా ఉన్నట్లయితే అది దేవతలు స్వీకరించకపోగా పైగా మళ్ళీ మనం శాపాలకు గురయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ భగవంతుడు నాకు ఎంత అంటే అంత నాకేం చేయాల్సిన అవసరం లేదు, నీకు ఉన్న దాంట్లో నీకు నీకు తోచిన దాంట్లో నీ స్తోమత తగినట్లుగా నాకు సమర్పిస్తే చాలు, అది కూడా నా మీద భక్తితో. అంటే ఉదయం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడిని ఆరాధించడానికి అందరూ అర్హులు అయిపోతారు ఇక్కడ, కానీ దేవతారాధనకి అందరూ అర్హులు కాలేకపోవచ్చు. అంటే శాస్త్రాల్లో మెన్షన్ చేసినట్టుగా దేవతలకు ఎటువంటి ఆరాధన కావాలో దానికి ఎగ్జాక్ట్ గా కావాల్సిన విధంగా ప్రతి జీవుడు ప్రతి భక్తుడు ప్రతిస్పందించలేకపోవచ్చు. సో అది మనకి ఇక్కడ ఒక అవకాశం ఇస్తుంది. అయితే భక్తితో ఆరాధించమని చెప్పాడు కాబట్టి కృష్ణుడు ఇక్కడ, ఆ భక్తి అంత సులభంగా అంత సడన్ గా ఉత్పన్నం కాదండి. కాబట్టి కృష్ణుడు ఇక్కడ మనకి ఒక విధంగా చెప్పాలంటే, ప్రస్తుతానికి నువ్వు చేసే కార్యాలన్నీ కూడా నాకు సమర్పించుకుంటూ నువ్వు చెయ్యి, జస్ట్ ఈ ప్రాక్టీస్ లో నువ్వు పడు. అంటే ఇక్కడ మనకి ఒక విధంగా ప్రధాన భూత భక్తి గురించి కృష్ణుడు వివరిస్తున్నాడు. అంటే ఇక్కడ ఇది శుద్ధ భక్తిలోకి ప్రస్తుతానికి డైరెక్ట్ గా మనం రాలేం కాబట్టి ఆయన మనకి ప్రత్యామ్నాయ మార్గం ఇంపొడిస్తున్నాడు అనమాట. అది యత్ కరోషి యత్ అశ్నాసి యత్ జుహోసి దాసియత్ యత్ తపస్యసి కౌంతేయ తత్పురుష్వ మదర్పణం. సో నువ్వు ఏది చేసినా, ఏది బుధించినా, ఏది ఆహుతి చేసినా, ఏది దానం చేసినా, ఏ తపస్సు చేసినా అది నాకు సమర్పణంగా చేయవలసింది. సో కృష్ణుడు ఏం చేస్తాడు, సో ప్రస్తుతం అన్ని నువ్వు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించు. నువ్వు ఏం చేసినా సరే అది కృష్ణుడిని నన్ను తలుచుకుంటూ నువ్వు, లేదా నాకు ఆ ఫలాన్ని నాకు అందించినట్టుగా నువ్వు నువ్వు చెయ్యని చెప్పాడు అనమాట. మరి ఏంటి అలా చేయడం వల్ల, కృష్ణుడికి మాత్రమే అర్పించడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటి అని కానీ చూస్తే కనుక అది మనకి 9.28 చూస్తుంది అనమాట. శుభ శుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాము పైష్యసి. శుభ అశుభ ఫలాల నుండి మోక్షసే కర్మ బంధనై, సో కర్మబంధనం నుంచి బయటపడుతున్నాం అనమాట. సో భావంలోకి వెళ్తే ఈ రకంగా నీవు కర్మబంధనం నుండి దాని శుభ అశుభ ఫలముల నుండి ముక్తుడవుతావు, ఈ సన్యాస నియమంలో నా మీద మనసు స్థిరంగా నిలిపి నీవు ముక్తుడవై నన్ను చేరుకుంటావు. సో ఇక్కడ మనకి కృష్ణుడు ఇంట్రొడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే, దీన్ని యుక్త వైరాగ్యం అంటే, యుక్త వైరాగ్యం అంటే జనరల్ గా మనం వైరాగ్యంలోకే వెళ్ళాలి క్రమక్రమంగా, బంధువుల్ని శారీరకంగా వచ్చే మనకి మనం అనుభవించేటువంటి వస్తువుల్ని లేదా ఇల్లుల్ని అన్నిటిని మనం ఎప్పుడో మనం తిరించాల్సి ఉంది. కానీ అది ఏ పద్ధతిలో మనం తిరించాలి అనేది ఇక్కడ యుక్త వైరాగ్యం అని మనకి. యుక్త వైరాగ్యం అంటే ఏంటంటే, కృష్ణుడు ఆదేశించిన దాన్ని చేయమని చెప్పిన దాన్ని ఇష్టం లేకపోయినా సరే దాన్ని చేయడానికి ప్రయత్నించడం. కృష్ణుడు ఫలాన్ని వదిలేయమన్నాడంటే మనకి ఎంత ఇష్టమైనా సరే దాన్ని వదిలేయడం. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే క్రమంగా మనకి భక్తి ఉత్పన్నం అవడము, రెండు దాని మీద వైరాగ్యం రావడము, క్రమంగా కృష్ణుడి యొక్క అనుగ్రహానికి మనం లోనవుతాము. అది ఇక్కడ ఆ యుక్త వైరాగ్యం ప్రిన్సిపల్ గురించి ప్రభుపాదులు వారు కానీ ఆచార్యులు కానీ ఇక్కడ ఎక్కువ మనిషి చేశారు అనమాట. అంటే ఏ ఏ పద్ధతి ద్వారా మనం చేయాలి యుక్త వైరాగ్యం. సో జనరల్ మన వైరాగ్యం చేసేది ప్రతిదీ ధరించాలని ఏమి లేదు. కృష్ణుడికి మన కృష్ణుడు ఆదేశించిన మేరకు నచ్చిన కృష్ణుడికి నచ్చినవి ఇష్టం లేకపోయినా అవి చేయడానికి ప్రయత్నించడు. సో కృష్ణుడు వద్దన్నవి మనకి ఎంత ఇష్టమైనా సరే వాటిని వదిలేదు. సో ఆ విధంగా మనం లాస్ట్ క్లాస్ లో శుద్ధ భక్తుడి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మనం చెప్పడం ప్రారంభించాం, మనం డిస్కస్ చేసాము క్లాస్ లో. సో ఇప్పుడు మనం 9.29 లోకి వెళ్దాం. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి అప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ. నాకు నాకు అందరూ కూడా సమానమే. నాకు ఒకరి పట్ల ద్వేషం గాని ఇంకొకరి పట్ల ప్రియం గాని నాకు ఎటువంటి ఇది ద్వేషజాలాలు నాకు లేవు. ఏ భజంతి తూ మాం భక్త్యా, కానీ ఎవరైతే నన్ను భక్తితో నాకు దగ్గర అవుతారో మయి తే తేషు చాప్యహం, నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను, నేను తన యోగక్షేమాలు చూసుకుంటాను, నేను తన మీద స్పెషల్ ఆసక్తి తన మీద చూపిస్తాను ఎవరైతే నా మీద చూపిస్తారు. సో భావంలోకి వెళ్తే నేను ఎవరిని ద్వేషించను, ఎవరి ఎడా పక్షపాతం చూపను, నేను అందరి పట్ల సమానంగా ఉంటాను, కానీ నాకు భక్తితో సేవ చేసేవాడు మిత్రుడై నాలోనే ఉంటాడు, నేను కూడా అతనికి మిత్రుడనై ఉంటాను. సో కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఇంతకుముందు కానీ మనం శ్లోకాసులో కానీ మనం వెళ్ళినట్టు చూసినట్లయితే ఒక విధంగా 4వ అధ్యాయం 13వ శ్లోకం, 4వ అధ్యాయం 14వ శ్లోకం. సో చతుర్వర్ణ్య మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపీమాం విద్ధి అకర్తారం అవ్యయం. సో కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ ఆల్మోస్ట్ 4 వర్ణాలు నేనే, వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ యొక్క వాళ్ళు చేసే కర్మను బట్టి నేను వాళ్ళని విభజించాను. ఒక విధంగా తండ్రిగా నేను నేనే ఆ వర్ణ వ్యవస్థనే సృష్టించాను, కానీ అకర్ నువ్వు నన్ను అకర్తగానే నువ్వు భావించాలి, అంటే నేను అక్కడ ఏమి నాకు నాకు ఎటువంటి సంబంధం లేకుండా, అంటే అంతర్గతంగా నాకు ఎటువంటి సంబంధం లేకుండా నేను ఆ వ్యవస్థ సృష్టించాను అంటున్నాడు. ఒక విధంగా నేనే చేశాను అంటున్నాడు, నేను చేయలేదు అంటున్నాడు. ఏం చేశాడు? వ్యవస్థను సృష్టించాడు, కానీ ఏం చేయలేదు అంటున్నాడు అంటే ఫలానా వ్యక్తి బ్రాహ్మణుడు అవ్వాలి, ఫలానా వ్యక్తి క్షత్రియుడు అవ్వాలి, ఫలానా వ్యక్తి వైశ్యుడు అవ్వాలని నేను వాళ్ళ మీద నేను బలవంతంగా రుద్దలేదు. సో ఫలానా బ్రాహ్మణ లక్షణం వాడు ఏం చేస్తే బాగుంటుంది, తన గుణాలకు పరంగా కావచ్చు, తన చేసేటువంటి కార్య ప్రకారం, తన చేసే గుణాలను బట్టి తనకి ఎటువంటి కార్యం చేస్తే తనకి తనకి ఆనందంగా ఉంటుంది, తనకి ప్రశాంతం ఉంటుంది అని ఆ వ్యవస్థ నేను తయారు చేసిన తప్ప నేను ఫలాని వ్యక్తిని బ్రాహ్మణుడు అవ్వాలి, ఫలాని వ్యక్తులు క్షత్రియుడు అవ్వాలని నేను వాళ్ళ మీద, అంటే అప్పుడు నేను అలా చేసినట్లయితే, అంటే నేను కొంతమంది నేను పక్షపాతం చూపించినట్టు అప్పుడు కొంతమంది మీద, కాబట్టి నేను ఫలాని వ్యక్తిని నేను బ్రాహ్మణుని నేను చేయలేదు, వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళకి అటువంటి వాళ్ళ అటువంటి లక్షణాలు వచ్చినాయి. కాబట్టి అలాగే 4వ అధ్యాయ 14వ శ్లోకంకి వెళ్తే ఎందుకంటే నేను ఆ వ్యవస్థ నేను వ్యవస్థ తయారు చేసాను కానీ నేను ఫలానా వ్యక్తిని ఇలా అవ్వాలి ఈ విధంగా నేను తయారు చేయాలని నేను ఎక్కడ చేయలేదు. ఎందుకంటే 4వ అధ్యాయం 14వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యో అభిజానాతి కర్మ భిర్న సబధ్యతే. ఎందుకంటే నాకు ఎటువంటి కర్మ నాకు అంటదు, లేదా నాకు ఎటువంటి కర్మఫలము నేను ఆశించను. ఎవరు దీని గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు కూడా ఎప్పటికి కూడా కర్మబంధనాలు ఎప్పుడు వాళ్ళు ఇరుక్కోరు. అంటే కృష్ణుడు ఇక్కడ ఎందుకంటే పలానా వ్యక్తిని బ్రాహ్మణుని చేయాలి లేదా పలానా వ్యక్తిని క్షత్రియుని చేయాలని అని కానీ ఆయనలో కానీ ఉండుంటే అంటే అర్థం ఏంటి, తన కర్మఫలాన్ని ఆశిస్తున్నాడు అని అర్థం. ఓకే, తను వాళ్ళకి బందీ అయిపోయాడని అర్థం, వాళ్ళకి బానిసయ్యాడు కాబట్టి వాళ్ళకి ఇలాంటి పనులు చేపిస్తున్నాడని అర్థం. కానీ ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు, నాకు నేను ఎక్కడెక్కడ కర్మబంధన ఇరుక్కునేది లేదు, నేను ఏ కర్మ నన్ను అడ్డుకునేది లేదు. కాబట్టి తెలుసుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ పద్ధతిలో కానీ ఉన్నట్లయితే కృష్ణుడు ఏ కర్మలు తాను తన కర్మలు తాను ఇరుక్కోడు, తను ఏ కర్మలు ఫలాలని అతను ఆశించడానికి ఇది కానీ తెలుసుకుంటే మనం తను కూడా కర్మబంధనాలు ఇరుక్కోడు. ఈ పాయింట్ ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే, ఇప్పుడు మనం అంటే కొంతమంది కర్మ మార్గంలోకి వెళ్తున్నారు, కొంతమంది జ్ఞాన మార్గంలోకి వెళ్తున్నారు, కొంతమంది యోగ మార్గంలోకి వెళ్తున్నారు. అంటే వాళ్ళ మనసులో ఉన్న పరమాత్మనే కదా వాళ్ళని అట్లా వాళ్ళని పంపించింది. భగవంతుని తలుచుకుంటే వాళ్ళని మార్చేయవచ్చు కదా. అంటే భగవంతుడు కొంతమందినేమో దేవతారాధకులను చేస్తున్నాడు, కొంతమందినేమో తన మీదకి దృష్టి మళ్లిస్తున్నాడు, రాక్షసులనేమో చంపేస్తున్నాడు, కొంతమందినేమో తానే స్వయంగా చంపేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం ఉంది, కొంతమందిని బాగా చూసుకుంటున్నాడు, కొంతమందినేమో చంపుతున్నాడు. ఇదే క్వశ్చన్ 7వ స్కంధంలో పరిషత్ మహారాజు హృదయ గోస్వామి అడుగుతా ఉన్నాడు. ఎక్కడో కృష్ణుడు కొంచెం పక్షపాతం చూపిస్తున్నట్టున్నాడే విష్ణువు. ఇంద్రుడు లాంటి వాళ్ళని దేవతా సమూహాన్ని ఏమో కాపాడుతున్నాడు, కానీ రాక్షస గణాలని మాత్రం తానే స్వయంగా ఉండి వాళ్ళని ఓడిస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఎక్కడో భగవంతుడు, ఇద్దరు కూడా ఆయన బిడ్డలే కదా, అలాంటప్పుడు ఎక్కడో భగవంతుడు కొంచెం పక్షపాతం చూపిస్తున్నాడేమో. మరి పక్షపాతం చూపించేటువంటి స్థితిలో అతను ఉన్నట్లయితే తాను ఏ విధంగా చెప్పగలుగుతాడు నేను అందరికీ సమానమే అని చెప్పి అక్కడ ఇక్కడ పరిషత్ మహారాజు సుఖదేవ గోస్వామి అయితే, సుఖదేవ గోస్వామి అదే క్వశ్చన్ ఒక దగ్గర రాజసూయ యజ్ఞం జరిగేటప్పుడు యుధిష్ఠిర మహారాజు ఇదే ప్రశ్న నారద మహామునికి అడిగారు అని చెప్పి ఆ సన్నివేశాన్ని కోట్ చేస్తారన్నమాట. అంటే భగవంతుడు ఎందుకు దేవతలని సపోర్ట్ ఎప్పుడు చూసినా సపోర్ట్ చేస్తుంటాడు, రాక్షసుల్ని ఎప్పుడు చూసినా వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పడము లేకపోతే వాళ్ళకి దండన వేయడము చేస్తున్నాడు, శిక్షించడము చేస్తున్నాడు. సో సో ఆ బ్యాక్గ్రౌండ్ లో మనం తీసుకుంటే కనుక అదే కొంతమంది దేవి దేవతల ఆరాధనలోకి ఎందుకు వాళ్ళని మలుస్తున్నాడేమో, ఆయనకి నచ్చక వాళ్ళని కావాలని వాళ్ళని మలుచుకున్నాడు. అయితే అందరూ సమానప్పుడు అందరూ ఆయన దగ్గరికే రావాలి కదా. సో ఆ పాయింట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం కానీ గమనిస్తే కానీ కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఎవరిని ద్వేషించను, బట్ నేను ఎవరి పట్ల పక్షపాతం చూపించను, నేను అందరి పట్ల సమానంగానే ఉంటాను, కానీ నాకు ఎవరైతే భక్తుల సేవలో మిత్రుడై నాలోనే ఉంటాడు నేను కూడా అతనికి మిత్రుడై ఉంటాను. సో ఈ స్టేట్మెంట్ మనం గమనిస్తే నేను అందరి పట్ల సమానంగానే ఉంటాను కానీ నాకు భక్తితో సేవ చేసేవాడికి నాకు భక్తితో సేవ చేసేవాడికి నేను మిత్రుడినై వాడు మిత్రుడై నాలో ఉంటాడు. ఇక్కడ ఈ పాయింట్ మనం గమనిస్తే కనుక కృష్ణుడు ఎవరికైనా ఈ విషయం చెప్తున్నాడు అనమాట. ఎవరైనా సరే నాకు భక్తి నాకు కానీ భక్తితో సేవలో నా దగ్గరికి కానీ వస్తాయి, ఎవరైనా కానీ. అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సరే అందరికీ డోర్స్ ఓపెన్ చేశాడు, అందరికీ ఓపెన్ చేసి అందరికీ అవకాశం ఇస్తున్నాడు. ఎవరైనా సరే నాకు భక్తుడు అవ్వచ్చు, నాకు సేవ చేసుకున్నట్లయితే నేను వాళ్ళని చూసుకుంటా అంటున్నాడు. అప్పుడు అంటే దాన్ని అంటే ఆ అవకాశం తీసుకోవాల్సింది ఎవరు? మనం తీసుకోవాలి. సో మనం ఎందుకు తీసుకోలేకపోతున్నావు? మనలో ఉన్న గుణాల వల్ల మనం తీసుకోలేకపోతున్నాం. ఆ గుణాలు ఎప్పుడు ఏర్పడినాయి? ఎప్పుడో ఎన్నో జన్మలుగా అవి పేర్కొని వస్తా ఉన్నాయి. సో మన గుణాలను బట్టి మనం భగవంతుడికి దగ్గర అవ్వడమో లేదా దూరం అవ్వడం జరుగుతుందే తప్ప, భగవంతుడు మాత్రం ఇక్కడ ఎవరిని దూరం పెట్టడం లేదు. దూరం పెట్టకపోగా కృష్ణ మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు మనకి. ఏమని, ఎవరైనా సరే భక్తుల సేవతో నాకు మిత్రుడు అయితే నేను కూడా వాళ్ళకి మిత్రుడిని అవుతాను. అంటే అందరికీ తన యొక్క డోర్ను ఓపెన్ చేశాడు. ఆయన ఎవరిని రిసీవ్ చేయడం లేదు. ఫలానా వాళ్ళు, ఫలానా కులం, ఫలానా ప్రాంతం వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే నాకు మిత్రులు అవుతారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా భగవంతుడు ఫలానా వాళ్ళకు మాత్రమే అవకాశం ఇచ్చాడు, ఫలానా వాళ్ళకు మాత్రమే తనకు దగ్గరయ్యేదానికి, వాళ్ళకి దారి చూపించడానికి అవకాశం లేదు అనమాట. సో ఒకసారి మనం భాషల్లోకి వెళ్తే ఇంకొంచెం మనకి క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు భక్తులకు మోక్షాన్ని మరియు నిన్ను నువ్వే అర్పించుకుంటావు, కానీ అభక్తులకు కాదు. అలాంటప్పుడు నువ్వు చూపించే పక్షపాతం నీలోని రాగద్వేషం నుండి ఉత్పన్నమైనది కదా. జనరల్గా ఒకరి పట్ల ఇష్టం, ఒకరి పట్ల అయిష్టం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆ వ్యక్తిలో కానీ రాగము ద్వేషం ఉంటే తప్ప అది బయటికి ఈ విధంగా ప్రతిస్పందిస్తుంది. ఎప్పుడైతే మనలో రాగద్వేషం ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే మనకి బయట కూడా పలానా వాళ్ళు నా మిత్రుడు, పలానా వాళ్ళు నా శత్రువులు అనే పాయింట్లోకి వెళ్తాం. ఇక్కడ ఏమంటున్నాం, భగవంతుడు రాగద్వేషాలకు అతీతుడు అంటున్నాము, అలాగే గుణాలకు అతీతమైన వాడు అంటున్నాము. అలసట వర్గాలు తన దరిదాపులకు కూడా రాలేదు, ఎందుకంటే ఆయన తయారు చేయబడిందే దివ్య సచ్చిదానంద దివ్య స్వరూపంతో ఆయన తయారు చేయబడ్డాడు. కాబట్టి అవి ఎక్కడ అంటుకోడానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా తనలో రాగద్వేషం అనే దానికి అవకాశం లేదు. కానీ చూసేదానికి ఎలా ఉంది, ఏదో కృష్ణుడు కొంతమందికి మాత్రము తన దగ్గర ఉన్నవన్నీ ఇస్తున్నట్టు, కొంతమందికి మాత్రం దరిదాపులకు కూడా రానికుండా చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అందుకే అందుకే ఇక్కడ సాధారణంగా మనం ప్రశ్న వేసాం అనుకున్నాం. అలాంటప్పుడు నువ్వు పక్షపాతము నీ భక్తులకి ఏమో పెద్ద పెట్టేస్తున్నావు, నీ భక్తులకి చాలా పెద్ద పెట్టేస్తున్నావు. నీ దేవతారాధకులు లేదా నీ భక్తులు కాంటి వాళ్ళకి మాత్రం నువ్వు కొంచెం దూరం పెడుతున్నావు. అంటే నీలో రాగద్వేషం ఉండబట్టే కదా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. కాబట్టి నేను అలా అనుకోవచ్చా, నీలో రాగద్వేషం ఉంది కాబట్టి నువ్వు ఇలాంటి నీలో నీ నుంచి ఇలాంటి ప్రవర్తన వచ్చింది అని. దానికి సమాధానం ఇస్తే భగవంతుడు, నాకు అందరూ సమానమే, నేను ఎవరిని ద్వేషించను ప్లస్ పక్షపాతం చూపను అని చెప్తున్నాను. కానీ నన్ను ఎవరు భక్తితో సేవిస్తారో నేను వారిలో మరి వారు నాలో ఉంటారు. ఒకదేం చెప్పాలంటే, అంటే నారదు వారు భాగవతం ఇచ్చే సమాధానం, భగవంతుడు ఎప్పుడు న్యూట్రల్ గానే ఉంటాడు. అయితే భగవంతుడి పట్ల ఎవరు ద్వేషం చూపిస్తారు, ఎవరు ఆరాధన చూపిస్తారు అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అలిషడ్ వర్గాలు గుణాలను బట్టి ఆ వ్యక్తి అనుకుంటాడు భగవంతుడు నన్ను ద్వేషిస్తున్నాడు, లేదా ఆ వ్యక్తికి భగవంతుడు ఎందుకో శత్రువులా కనిపిస్తున్నాడు. ఆ శత్రువులా కనిపిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి దూరంగా వెళ్ళిపోతున్నాడు, కృష్ణుడి దగ్గర కృష్ణుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అంతేగాని భగవంతుడిలో ఆ గుణాలు లేవు. సో వ్యక్తుల్లో ఆ గుణాలు ఉన్నాయి, వ్యక్తుల్లో ఆ గుణాలు ఉన్నాయి. ఎవరిలో అయితే విపరీతమైన తమో గుణం ఉంటుందో లేదా రజోగుణం ఉంటుందో వాళ్ళు భగవంతుడిని ద్వేషిస్తారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళని భగవంతుడు ద్వేషిస్తున్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది. కానీ భగవంతుడు ఎట్లాగైతే తల్లిదండ్రులకి బిడ్డలు ఎట్లా ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద కక్ష కట్టుకోవాలని మాత్రం అనుకోరు కదా. కాకపోతే వాళ్ళ మాట విన్న వాళ్ళకి కొంచెం ఒక 1% అయినా ఎక్కువ వాళ్ళకి కావాల్సింది తీసిస్తారు. అదే డబ్బు వృధా చేసేవాడిని సరిగ్గా చెప్పిన మాట విన్న వాడికి కొద్దిగా కంట్రోల్లో పెడతారు. అంటే సరిగ్గా సద్వినియోగం చేసుకున్న వాడికి 5 రూపాయలు ఇచ్చినప్పుడు 5 రూపాయలు నువ్వు 10 రూపాయలు కూడా తీసి పెట్టుకో అంటాడు. ఎందుకంటే తను ఆ వ్యక్తి అంటే ఆ బిడ్డ చేసినటువంటి ఉండే ప్రవర్తన బట్టి. అలాగే ఇంకో బిడ్డ డబ్బులు దుబారా చేస్తున్నప్పుడు నేను నీకు 5 రూపాయలు కూడా ఇయ్యను అని చెప్పేసి వాళ్ళని కట్టడి చేస్తారు. సో ఇప్పుడు మనం బయట చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఓ తల్లిదండ్రులు ఒకరికేమో పక్షపాతం చూపిస్తున్నాడు, ఇంకా ఒకరినేమో ద్వేషిస్తున్నారు అని చెప్పి అని అనుకుంటాం మనం. అలాగే ఎవరైతే ఎవరికి ఏ బిడ్డకైతే 5 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్తారని చెప్పిన ఆ బిడ్డ వాళ్ళు ఏమనుకుంటాడు, తల్లిదండ్రులు నా పట్ల ద్వేషంగానే ఉన్నారు, నన్ను కావాలని నన్ను దూరం పెడుతున్నారు అనే భావన అతనికి కలగవచ్చు. కానీ తల్లిదండ్రులు ఆ భావన ఎప్పుడు ఉండదు కదా. అంటే పిల్లల యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళని సద్వినియోగం చేసుకునే అంశాలను బట్టి వీళ్ళు అలా స్పందిస్తారు. అలాగే భగవంతుడు కూడా అంతే. ఇక్కడ ఆయనలో ద్వేషం కానీ ఆయనలో పక్షపాతం లేదు, కానీ ఉన్నవాళ్ళు ఆయన్ని ఆ దృష్టితో చూసి ఆయన్ని ఇబ్బంది పెట్టో లేకపోతే ఆయనకి దూరం అవడం జరుగుతుంది తప్ప భగవంతుడు ఎవరిని దూరం చేసుకోవాలని ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే కాబట్టి. సో మనం ఒకసారి చాలా సందర్భాలు ఒక స్టోరీ డిస్కస్ చేసుకున్నాం మనం. సో రాక్షసులు ఒక్కోసారి భగవంతు దగ్గరికి వెళ్ళి ఎందుకు మా మీద ఇంత ద్వేషము, ఎందుకు మా మీద ఇంత పగబట్టారు, కానీ దేవతలను మాత్రం మీరు ఎప్పుడు చూసినా సరే వాళ్ళకి ఎప్పుడు చూసినా మేలే చేశారు, మీరు ఎప్పుడు చూసినా వాళ్ళు వెనకరేసుకొని వస్తున్నారు, మేము మీ బిడ్డలం కాదా అనుకున్నప్పుడు భగవంతు చెప్పారు, అట్లేం లేదు మీరందరూ కూడా నా బిడ్డలేను అంటు, లేదు లేదు మీ నమ్మేది లేరు. అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే సరే అట్లయితే అని చెప్పేసి ఇద్దరిని దేవతల్ని రాక్షసుని ఇద్దరిని వేరు వేరు గదుల్లో పెట్టి అందరికీ పంచపక్ష ప్రమాణాలు పెట్టి సర్వ్ చేస్తారు అందరికీ కూడా. అయితే దేవతలు ఒక రూమ్ లో ఉన్నారు, రాక్షసులు ఇంకో రూమ్ లో ఉన్నారు, బట్ రూమ్ లో ఏసీ కండిషన్స్ అన్ని సేమే, ఫెసిలిటీస్ అన్ని సేమే, అలాగే వాళ్ళు తీసుకొచ్చిన భోజనం కూడా సేమే. కానీ వాళ్ళ మోచేతుల దగ్గర క్లిప్లు వేసేస్తారు అన్నమాట పెద్ద, అంటే వాళ్ళు ఈ విధంగా తినలేరు వాళ్ళు, అంటే వాళ్ళు ఏది కూడా ఈ విధంగా తినలేరు. ఎందుకంటే ఈ మోచేతుల దగ్గర అవి మడవనీయకుండా ఒక ఒక చిన్న ప్లాంక్ వేస్తారు అన్నమాట. సో ఇద్దరికి దేవతలకి వేస్తారు, రాక్షసులకి వేస్తారు, ఇద్దరికి పంచపక్ష ప్రమాణాలు పెట్టి తీసుకోండి అంటారు, ఇక్కడ భోంచేయండి అంటారు. దేవతలైనా సరే రాక్షసులైనా సరే ఇద్దరు ఏం చేస్తారు, ప్లేట్లో పెట్టి తినాలనుకున్నప్పుడు అది వాళ్ళు తినలేరు, ఎందుకంటే చెయ్యి నోటి దాకా రాదు. రాక్షసులు గట్టిగా ట్రై చేసి ఎంత తినాలనుకున్నా తినలేకపోయి వాళ్ళకి విసుగొచ్చేసి ఆ ప్లేట్ అక్కడ వదిలేసి వచ్చి భగవంతు దగ్గరకు వచ్చి నువ్వు నిజంగా ఎంత మోసగాడివి, ఎంత శాడిస్ట్వి, నువ్వు పంచపక్ష ప్రాణాలను పెట్టి మళ్ళీ మమ్మల్ని తినకుండా ఆ మోసల దగ్గర మీరు క్లిప్పుల్లాగా మమ్మల్ని మాకు అంటిస్తారా, మాకు లేదు దాన్ని అక్కడ పెడతారా, మేము తినలేకపోయాము, మాకు విసుగొచ్చేసింది, నువ్వేం దేవుడివి, నువ్వేం తండ్రివి అని చెప్పేసి వాళ్ళు తిడుతున్నారు. కానీ దేవతల వైపు నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం భగవంతుణ్ణి పొగుడుతున్నారు, కీర్తిస్తున్నారు, బా నీ అంత దయమేడి ఇంకెవరు లేరు అమ్మా, ఇంతవరకు మేము ఎప్పుడు ఇలాంటి ఆహారం మేము తీసుకోలేదు, నిజంగా నీది తల్లిదండ్రులు లాంటి మనసు అని చెప్పేసి వాళ్ళు పొగుడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తే రాక్షసులకి సేమ్ కండిషన్సే, దేవతలకి సేమ్ కండిషన్సే, కానీ రాక్షసులేమో వంటికి వచ్చిన వెంటనే భగవంతుని తినడం ప్రారంభించారు, కానీ దేవతలు మాత్రం ఆయన్ని కీర్తించడం ప్రారంభించారు. మరి సేమ్ కండిషన్స్, సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఇద్దరికి ఇద్దరి నుంచి ఒకే విధంగా రెస్పాన్స్ రావాలి కాదు. సో కారణం ఏమైంది, సో రాక్షసులు వాళ్ళు ఎక్కువ స్వార్థంతో కూడుకొని వాళ్ళకు వాళ్ళే ముందుగా ముందు అంటే వాళ్ళకే అందాలని వాళ్ళని ముంచాలని వాళ్ళ చేసిన తాపత్రయంలో వాళ్ళకి ఐడియా కూడా రాలన్నమాట దాన్ని ఎలా తినాలి అని. కానీ దేవతల దగ్గర వాళ్ళ దగ్గర ఉండేది సత్వగుణం కాబట్టి ఇలా తినలేకపోతే ఎలా తినాలి అనేటువంటి ఆలోచనలు ఆ సుట్టుకున్న వాళ్ళు వచ్చినాయి. వాళ్ళు వెంటనే వాళ్ళు తినలేరు కాబట్టి పక్కన వాళ్ళకి తినిపించారు. ఆటోమేటిక్ అందరు తిన్నారు, హ్యాపీగా బయటకు వచ్చారు. అంటే ఇప్పుడు మనం గమనిస్తే భగవంతుల్లో ద్వేషం కానీ పక్షపాతం కానీ లేదు, కానీ రాక్షసుల్లో దేవతల్లో ఉండేటువంటి గుణాలను బట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా భగవంతుడిని కొంతమంది కీర్తించడము కొంతమంది ద్వేషించడం జరిగింది. సో ఈ పాయింట్ అంతా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఆ రాగద్వేషం భగవంతుడు లేదు, రాగద్వేషం దేవతల్లో ఉంది, రాక్షసుల్లో ఉంది, లేదా జనుల్లో ఉంది, లేదా జీవుల్లో రాగద్వేషం ఉంది. కాబట్టి భగవంతుని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చూస్తారు. కాబట్టి ఇక్కడ భగవంతుడు అందరికీ డోర్లు ఓపెన్ చేశాడు. ఎవరైతే నన్ను భక్తితో సేవిస్తారో వారిలో నేను ఉంటాను, వారు నాలో ఉంటారు అన్నాడు. ఎవరైనా సరే అన్నప్పుడు మనం ఎందుకు ఆ చాయిస్ మనం తీసుకోకూడదు? మనం ఎందుకు ఆయన భగవంతు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకూడదు? ఖచ్చితంగా అవకాశం సద్వినియోగం చేసుకుంటే మనం ఎక్కడ పుట్టినా ఎలా పుట్టినా ఏ గుణాలతో మనం జీవిస్తున్నా సరే భగవంతు అవి పట్టించుకోడు, మనం దగ్గర చేయడం ప్రారంభిస్తాం, దగ్గర తీసుకోవడం ప్రారంభించాడు. ఈ విషయంలో అంత ప్రత్యేకత ఏమీ లేదు, ఎందుకంటే జగత్ అంతా ఆయనలోనే ఉండి ఆయన ఈ జగత్ అంతా వ్యాపించాడు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ వచ్చింది కదా, నేను వారిలో వారు నాలో ఉంటారు అని. జనరల్ గా మనం చెప్తాం భగవంతుడు ఆయన సర్వదా వ్యాపించాడు, అందరిలోనూ ఉంటాడు, అన్ని ఆయనలో ఉన్నాయని చెప్తాం. ఎందుకంటే ప్రత్యేకత ఏమి లేదే అనుకోవచ్చు, కానీ కొద్దిగా మనగానే ఆలోచిస్తే ఆచార్యులు ఇక్కడ భగవంతుని కల్పవృక్షంతో పోలుస్తారు. శాస్త్రాల్లో కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు భగవంతుని కల్పవృక్షంతో పోలుస్తారు. ఎందుకని అంటే కల్పవృక్షం అనేది ఎవరైనా వచ్చి ఆయన దగ్గర ఏదైనా కోరుకొని తీసుకుని వెళ్ళిపోతాం అనుకోవచ్చు. మోక్షం కావచ్చు, మోక్షం కావాలంటే, లేదా నాకు పొలాలంటే భౌతికంగా కోరుకుంటే భౌతికంగా తెచ్చుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఆయన ఉపయోగపడే ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఎవరికి ఏది కావాలంటే వాళ్ళకి తీసుకెళ్ళచ్చు. ఈ ప్రకటన ఇలా ఉండాల్సింది, ఎవరైతే నన్ను భక్తితో పూజిస్తారో నాతో అనుబంధం పెట్టుకుంటారో అలాగే నేను పెట్టుకుంటాను. సో ఎవరైతే నాతో అనుబంధం కావాలనుకుంటారో వాళ్ళకు కూడా నేను అలాగే వాళ్ళతో కూడా అనుబంధాన్ని పెట్టుకుంటాను. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. సో ఇది 4:11 దగ్గరగా ఉందన్నమాట. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు కదా, సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషస్తి నా ప్రియ, ఏ భజంతి తూ మాం భక్త్యా మయి తేషు చాప్యహం. ఎవరైతే నాకు అన్నప్పుడు ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. సో ఆల్మోస్ట్ రెండు సేమ్. అయితే భగవంతుడు నిన్న చెప్పినట్టుగా కల్పవృక్షంతో పోల్చడం ఒక విధంగా కరెక్టే, పాక్షికంగా సరైందే, పూర్తిగా కరెక్ట్ కాదు. ఎట్లా అది పూర్తిగా కరెక్ట్ కాదు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. కల్పవృక్షం అంటే డిజైర్ ట్రీస్ అంటారు, మనం ఏది కోరుకుంటే అది పొంది తీసుకెళ్ళిపోతుండొచ్చు. అందుకే మన శాస్త్రం మొత్తం కూడా కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండ. కర్మకాండలో ఉండే వాళ్ళకి కోరికలు కావాల్సిన వాళ్ళకి కోరికలు, వాళ్ళ కోరికలు తీర్చేలాగా భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అలాగే ఇంకా కోరికల వల్ల నేను ఇంకా లాభపడేదే ఉంది, కోరికల వల్ల నేను ఇంకా దుఃఖంలో పోయాను, అసలు ఏంటి అసలు అని సత్యం కోసం ఎవరికి అన్వేషిస్తున్నాడు, వాళ్ళకి జ్ఞానకాండ సెక్షన్ ఇచ్చాడు ఉపనిషత్తులు. దాన్ని దాటేసిన తర్వాత కృష్ణుడు ఎవరు అని తెలుసుకున్న తర్వాత, ఆ దేవాలయం తెలుసుకున్న తర్వాత అల్టిమేట్ గా ఎట్లా సరెండర్ అవ్వాలనేది, ఎట్లా ఆయనకి ఆయన్ని నిరంతరం ఆయన్ని ఆరాధించాలనేదే ఉపాసన కాదు. ఇక్కడ భగవంతుడు కూడా కల్పవృక్షం ఎందుకు పోల్చాడు అని అంటే, ఎవరు ఏ స్థాయిలో కావాలో వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు, వాళ్ళు దాన్ని కోరుకొని వాళ్ళు పొందొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ కల్పవృక్షం మరి పాక్షికంగా ఏంటి కరెక్ట్ అంటే చూద్దాం ఎలా సరైందంటే, ఆశ్రయించి కోరికతో వచ్చిన వాడు కల్పవృక్షంతో ఎటువంటి అనుబంధం పెట్టుకోదు. అలాగే కల్పవృక్షం ఆశించిన వ్యక్తితో కానీ శత్రువుతో కానీ ఎటువంటి అనుబంధం పెట్టుకోదు. ఒక కోరికతో ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయించడానికి ఒకడు వచ్చాడు, అతనికి కల్పవృక్షం మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏం లేదు, ఎటువంటి అనుబంధం పెట్టుకోడు. తన పెట్టుకున్న అనుబంధం దేంతో? కోరికతో అనుబంధం పెట్టుకున్నాడు. కోరిక ఉంది కాబట్టి అక్కడికి వచ్చాడు. అంతేగాని కల్పవృక్షం ఫస్ట్ ఇష్టపడి ఆ తర్వాత కోరిక వరల. కోరిక ఉంది ఫస్ట్, అంటే అటాచ్మెంట్ అనుబంధం కోరికతో ఉంది కానీ కల్పవృక్షంతో లేదు. అలాగే కల్పవృక్షాన్ని కూడా, కల్పవృక్షం కూడా ఆశ్రయించిన వ్యక్తితో కానీ శత్రువుతో కానీ ఎటువంటి అనుబంధం పెట్టుకోదు. నీకు కావాల్సిన తీసుకెళ్ళిపో, ఎటువంటి అనుబంధం పెట్టుకోదు అనమాట. ఎవరు వచ్చినా సరే ఇస్తుంది, శత్రువు వచ్చినా ఇస్తుంది, అలాగే మిత్రుడు వచ్చినా కూడా ఇస్తుంది. అంటే కల్పవృక్షం ఒక విధంగా దేని ఎట్లా పాక్షికంగా సరైంది అంటే, కల్పవృక్షము అందరికి సమానంగా ఉంటుందని చెప్పడానికి. ఆ ఆస్పెక్ట్ లో మాత్రం భగవంతుడితో కరెక్ట్, భగవంతుడితో ఉన్న పోల్చడం కరెక్ట్. అయితే ఇక్కడ పాయింట్, ఇక్కడ ఎటువంటి అనుబంధం పెట్టుకోదు, ఎవరితో ఎటువంటి అనుబంధం పెట్టుకోదు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే భగవంతుడు కొంచెం అనుబంధం పెట్టుకుంటాడు. సో ఎట్లా అది పాక్షికంగా సరైంది కాదు అంటే, పాక్షికంగా సరైంది అనాలంటే మన డిస్కస్ సరైంది ఎందుకని, అందరికి సమానంగా ఉంటుంది కల్పవృక్షం. ఏది సరైంది కాదు అంటే, భగవంతుడు తన సొంత చేతులతో శత్రువులను చంపేస్తాడు, భక్తులనేమో దగ్గర తీసుకుంటాడు, రాక్షసులనేమో తానే స్వయంగా చంపేస్తాడు. అంటే ఇక్కడ భగవంతుడు కొంతమంది అయినా అనుబంధం పెట్టుకుంటున్నాడు, కొంతమందినేమో అనుబంధాన్ని కట్ చేసేస్తున్నాడు. కానీ కల్పవృక్షం అందరు ఎవరితో అనుబంధం పెట్టుకోవు, ఎవరు వచ్చినా ఇచ్చేస్తారు. అక్కడ అది పాక్షికంగా సరైంది కాదు అనమాట. పాక్షికంగా కొంత సరైంది, కొంత సరైంది కాదు. ఉదాహరణకి 7:4:28 భాగవతంలో బ్రహ్మ యొక్క అభయం ఉన్నప్పటికీ నేను వెంటనే హిరణ్యకశిపుణ్ణి చంపేస్తాను. తానే స్వయంగా ఇన్వాల్వ్ అవుతున్నాడు హిరణ్యకశిపుణ్ణి చంపడానికి, కానీ కల్పవృక్షం స్వయంగా ఏది ఇన్వాల్వ్ కాదు. అందరికీ తగిన విధంగా కోరిక మేరకు వాళ్ళకి కావాల్సింది ఇస్తుంది అన్నమాట. హరే కృష్ణ. కాబట్టి ఇక్కడ పాక్షికంగా కల్పవృక్షంతో పోల్చడంలో, కాబట్టి పాక్షికంగా కల్పవృక్షంతో పోల్చడం కరెక్టే, కానీ ఇంకో విధంగా అంటే అనుబంధం పెట్టుకోవడంలో మాత్రం కల్పవృక్షం అనుబంధం పెట్టుకోదు, కానీ భగవంతుడు మాత్రం అనుబంధం పెట్టుకుంటాడు అన్నమాట. సో అదేవిధంగా దానికి ఉదాహరణ ఇచ్చుకుంటూ 7:4:28 శ్లోకంలో, సో బ్రహ్మ యొక్క అభయం ఇచ్చాడు హిరణ్యకశిపుడికి ఏమని, సో నిన్ను ఎవరు చంపలేరు ఒక విష్ణువు తప్ప, అంటే నిన్ను మరణం సంబంధించినటువంటి నీ కోరిక మాత్రం నేను మన్నించలేను, దాన్ని కోరినటువంటి వరం ఏదైతే నేను ఇవ్వలేను, కానీ మిగతావన్నీ కూడా నీకేం ఇబ్బంది లేదని బ్రహ్మ హిరణ్యకశిపుడికి అభయం ఇస్తాడు. కానీ తానే స్వయంగా, అంటే భగవంతుడే స్వయంగా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి హిరణ్యకశిపుని చంపుతున్నాడు ఇక్కడ. ఎందుకని, భక్తుడి మీద తనకున్నటువంటి అనుబంధం వల్ల. సో భక్తుడికి ప్రహ్లాదుడి మీద తనకున్నటువంటి ప్రేమ వల్ల తానే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి హిరణ్యకశిపుడిని చంపుతున్నాడు. కానీ ఇక్కడ కల్పవృక్షం మాత్రం ఇటువంటి చర్యలు, ఇటువంటి కార్యక్రమాలు అసలు ఎప్పుడు చేయదు. కొంతమంది తూ అన్న పదాన్ని వేరే ఉద్దేశాన్ని జోడిస్తారు. నేను అందరి పట్ల సమానంగా ఉన్నప్పటికీ నేను నా భక్తుడి పట్ల అనుకూలంగానే ఉంటాను. సో తూ అనే పదానికి అది అర్థం అనమాట. ఏ భజంతి తూ మాం భక్త్యా, తూ మాం భక్త్యా అంటే నా భక్తుడు నీ అందరి పట్ల సమానంగా ఉన్నప్పటికీ నా భక్తుడికి మాత్రం నేను అనుకూలంగానే ఉంటాను. దీని అర్థం భక్తుల పట్ల కొంత పక్షపాతం ఉన్నట్లుగా తెలుపుతుంది, ఆ పక్షపాతాన్ని ఆప్యాయత అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పక్షపాతం అంటే ఇది ఒక వ్యక్తి పట్ల మనకున్న రాగాన్ని బట్టి ద్వేషాన్ని బట్టి వచ్చేటువంటి ఆ పక్షపాతం కాదన్నమాట. ఇది ఒక సహజ సిద్ధంగా ఒక హృదయం అనేది కానీ ఉంటే అది ఉత్పన్నమయ్యేటువంటి ఒక సహజమైనటువంటి ఒక లక్షణం అన్నమాట. అందుకే ఇక్కడ ఆప్యాయత పక్షపాతం లోపం కాదు, అది చాలా సహజమైంది, చాలా సహజమైంది. ఉదాహరణ కింద మనం చాలా సందర్భాలు డిస్కస్ చేశాము. ఇప్పుడు మనమే మన పిల్లలకి పోయి చాక్లెట్లు ఇస్తే, ముగ్గురు పిల్లలు కానీ ఉంటే ఒకరి ముగ్గురికి సమానంగా మనం 5 చాక్లెట్లు ఇచ్చినట్లయితే, ఒక పిల్లవాడేమో నువ్వు బాగా ఇచ్చేవలే, ఇంకో 5 ఇచ్చుంటే బాగున్నావు అని చెప్పి అతను తన కామెంట్స్ వదిలేసి వెళ్ళిపోతాడు. సో రెండో పిల్లవాడు వచ్చేసి నేను నాకు తెచ్చినందుకు థ్యాంక్స్, నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. మూడో తల్లిదండ్రులు, నాన్న మీరు తిన్నారా, ఇవి తీసుకోండి ఒక 2 తీసుకోండి, నాకు 5 ఇచ్చారు కాబట్టి దాంట్లో మీరు ఒక 2 తీసుకోండి అన్నప్పుడు, ఆ తల్లిదండ్రుల్లో వచ్చేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆప్యాయత అది, దాన్ని మనం పక్షపాతం కింద చూడలేము. దాన్ని అది ఉంటుంది చైతన్యం ఉన్నటువంటి ప్రతి జీవిలో ఏర్పడేటువంటి సహజ సిద్ధమైనటువంటి భావనది, దాని లోపం కింద చూసేదానికి లేదు, లేదా అది రాగద్వేషంతో కూడుకున్నటువంటి ఒక భావన కింద మనం ఎప్పుడు కూడా దాన్ని చూడడానికి లేదు అనమాట. వారు ఆ ఆప్యాయతని భగవంతుడికి లేదా భక్తుడికి ఒక అలంకారనే గాని అది లోపమో తప్పో కాదు. ఆప్యాయత అనేది అది లోపం కాదు, అది చాలా సహజ సిద్ధంగా ఉండేటువంటి భావన. ఉదాహరణకి రత్నము బంగారం, అంటే భగవంతుని రత్నంతో పోలిచి భక్తుడికి బంగారంతో పోలిస్తే, యాక్చువల్గా రత్నము బంగారం ఒకరిని ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటాయి. అంటే ఒకరి విలువ ఒకరు పెంచుకుంటారు అన్నమాట, అంతే కదా. రత్నం బంగారం కలిపి బంగారం రత్నం రెండు కానీ జోడిస్తే ఒక అందమైనటువంటి ఒక దృశ్యం మనం చూడొచ్చు. రత్నం వేరుగా బంగారం వేరుగా ఉన్నప్పుడు ఎప్పుడు దేని విలువ దానికి ఉంటుంది, బట్ ఈ రెండు కలిసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అలా అంటే ఒక అలంకారం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే కూడా ఆప్యాయత అనేది భగవంతుడికి భక్తుడి మీద ఉన్నా లేదా ఏ జీవి పట్టుకున్న ఆప్యాయత అనేది ఒక అలంకారమే తప్ప అది యాక్చువల్గా లోకం కాదన్నమాట. సో అది అలంకారం చెప్తుంది కాబట్టి ఆ ఆప్యాయతే భగవంతుడికి భక్తుడి మధ్య ప్రేమగా వర్ణించవచ్చు. అలాగైతే తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉండే వచ్చే సహజ సిద్ధమైనటువంటి భావన, దాన్నే మనం ఎట్లయితే ప్రేమగా మనం అనువర్ణిస్తున్నామో ఆప్యాయతే భగవంతుడికి భక్తుడి పట్ల ఉంది, అలాగే భక్తుడికి భగవంతుడి పట్ల కూడా ఉన్నది. దాన్ని మనం ప్రేమ కలుగుతారు కాబట్టి ఇక్కడ అయితే పక్షపాతం అనే పాయింటే అసలు ఆ మాట ఇక్కడ రాదు అనమాట, రాకూడదు. సో ఎందుకంటే అది రాగద్వేషంతో కూడుకుంది కాదు, అది చాలా సహజ సిద్ధమైనటువంటి భావన. అందుకే బలదేవ్ విద్యాభూషణ్ ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం కల్పవృక్షం అనుకున్నాము, ఇది వర్షంతో పోస్తున్నాం అన్నమాట. ఎట్లా అని వర్షంతో ఎట్లా పోలుస్తున్నాడు అంటే, ఆ వర్షం అందరి పట్ల సమానంగానే ఉంటుంది, అయితే ఏ మొలక ఏ స్థాయిలో రావాలి, ఆ వెరైటీ ఏ వెరైటీ రావాలి, దేని మీద ఆధారపడింది అంటే ఆ విత్తనం మీద ఆధారపడింది, కానీ వర్షం వల్ల కాదు. వర్షము ఒక ఊర్లో పడిందంటే అందరి పొలాల్లో పడుతుంది, అయితే ఆ విత్తనము నాణ్యమైందా నాసిరకమైందా అది విత్తనం మీద ఆధారపడడం వల్ల పంట వస్తుంది, కానీ అప్పుడు వర్షాన్ని ఎవరు తప్పు పట్టుకుంటారు, చూడు వర్షం రావడం వల్ల ఈ వర్షం ఇలా పడడం వల్ల నా పంట నాశనం అయింది, లేదా ఈ పంట ఇలా రావడం వల్ల నాకు అనుకున్నటువంటి దిగుబడి రాలేదు. అప్పుడు మనం వర్షాన్ని ద్వేషించడం వల్ల వర్షంని పక్షపాతం కింద చూస్తే, అరే ఒకరికేమో బాగా పండిందే నాకు పండలేదే, అంటే వర్షం పక్షపాతం చూపించింది అన్నమాట అని ఎవరిని అనుకుంటాం మాట్లాగా అనుకోవడానికి లేదు. ఎక్కడ లోపం వచ్చిందమ్మా అని మనం చూసుకుంటాం. ఓ నేను సరిగ్గా ఎరువులే లేదా, నేను తెచ్చుకున్నటువంటి గింజలు విత్తనాలు సరిగ్గా లేవా, ఎక్కడ లోపం వచ్చింది ఏంటి, లేదా నేను సకాలంలో బట్టి నేను కొట్టలేదా అనేది మనం విశ్లేషించుకోవాలి. అలాగే భగవంతుడు చూపించేటువంటి ప్రేమ లేదా ఆప్యాయత ఒకవేళ భక్తుడి మీద చూపిస్తే మనం ఆలోచించాల్సింది ఎట్లా, ఏమని ఆలోచించాలంటే ఆ భగవంతుడు నా మీద అలా కురిపించాలంటే నేనేం చేయాలి, లేదా ఆ భక్తుడు ఏం చేస్తుంటే భగవంతుడు ఆయనకి అంతటి అభయం ఇస్తున్నాడు అని మనం గౌరవించుకోవాలి. కానీ సహజ సిద్ధంగా మన బద్ధజీవుల యొక్క మెంటాలిటీ ఏంటి అంటే మనం భగవంతుడు లోపాన్ని వెతకడం ప్రారంభిస్తాం. నేను కరెక్ట్ గానే ఉన్నాను, నేను పర్ఫెక్ట్ గానే చేస్తున్నాను, కానీ భగవంతుడు ఎక్కడో వాళ్ళ మీద ఎక్కువ పక్షపాతం చూపిస్తున్నాడు అనే పాయింట్ వస్తుంది. సేమ్ ఇదే అప్లై చేయమన్నాడు గురువు దగ్గర, ఇదే అప్లై చేయొచ్చు మనం. ఈయన వాళ్ళకైతేనే బాగా చేస్తాడు, ఈయన వాళ్ళ గురించి అయితేనే బాగా మాట్లాడతాడు, వాళ్ళని ప్రత్యేకంగా చూసుకుంటాడు అనే పాయింట్ వస్తుంది. నేను ఎంత కాలం నుంచి చేస్తున్నాను, నేను ఎంత తీవ్రంగా చేస్తున్నాను, నేను ఎంత ఇష్టంగా నేను చేస్తా ఉన్నాను, ఎంత హుషారుగా ఎంత ఉత్సాహంగా చేస్తున్నాను ఇవన్నీ, కానీ ఎందుకు వాళ్ళ పట్లే ఈయన పక్షపాతం చూపించారు. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు ఏమి చేస్తుంటే గురువు వాళ్ళకి అంత అటెన్షన్ ఇస్తున్నాడు. సో అట్లాగే మన మీదకి అటెన్షన్ రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇది రైట్ స్పిరిట్ అన్నమాట. మనం ఏదైనా భగవంతుడు అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నప్పుడు భౌతికంగా మనం ఆల్రెడీ మనం ప్రయాణించినటువంటి కాలంలో మనం ఎంతసేపు ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం, నేను పర్ఫెక్ట్, నాలో అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి, నాకంటే మించిన వాళ్ళు లేరు, అంతా నాకే కావాలి, నేనే అనుభవించాలి అనేటువంటి ఈ భావంలో నుంచి వచ్చేటువంటి ఆలోచనలు అన్నమాట ఇవన్నీ కూడా. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే భగవంతుడు అక్కడ పక్షపాతం చూపించట్లేదు, ఆయన ఆప్యాయత చూపిస్తున్నాడు, దాన్నే ప్రేమ అంటారు. అయితే భగవంతుడు వాళ్ళ పట్ల అది చూపించాలంటే వాళ్ళు భగవంతుడికి ఏ స్థాయిలో చేస్తున్నారు, లేదా ఆయనకి నచ్చిన విధంగా వీళ్ళ జీవితాన్ని ఎట్లా వీళ్ళు మలుచుకుంటున్నారు, వీళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వీళ్ళు లేదా వీళ్ళకి అంత ఉత్సాహము, అంత ఓపిక, నిరంతరంగా చేసే అంత ఆసక్తి లేదా ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందో. మనం కూడా ఆ ప్రేరణలో మనం ఉండాలి, మనం కూడా ఆ స్థాయిలో ఉండాలి, మనం కూడా ఆ విధంగానే మనం కూడా భగవానుడికి లేదా గురుకి మనం దగ్గర అవ్వాలి. అలాంటి ఆలోచన ఉంటే అప్పుడు మనం అంటే మనం సరైన దృక్పథంతో ఉన్నామన్నమాట. లేకపోతే మనం భగవంతుని తప్పుగా అర్థం చేసుకోవడం లేదా మనం గురువుని తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది విత్తనం మీద ఆధారపడిందే తప్ప వర్షం మీద కాదన్నమాట. అలాగే ప్రభుపాదులు వారు ఈ ఉదాహరణ తల్లిదండ్రులు ఆప్యాయత పెంచే పంచే పిల్లల పట్ల పక్షపాతం చూపిస్తారు కానీ అందరినీ చూసుకుంటారు. ఆప్యాయత పంచే పిల్లలు పట్ల పక్షపాతాన్ని చూపిస్తారు. అదే ఆప్యాయత పంచే పిల్లలు, ఏ పిల్లలైతే ఆప్యాయంగా చేస్తారు వాళ్ళ పట్ల కొంత పక్షపాతాన్ని చూపిస్తారు కానీ అందరినీ చూసుకుంటారు. అందరికీ ఇవ్వాల్సి అందరినీ మెయింటైన్ చేస్తారు తల్లిదండ్రులు, కానీ ఎవరైతే తల్లిదండ్రుల పట్ల కొంత ఆప్యాయత చూపిస్తారో వాళ్ళని వాళ్ళకి ఆ తల్లిదండ్రులు కూడా సహజ సిద్ధంగా ఎందుకు ఎక్కడో తెలియని ఎక్స్ట్రా నమ్మకం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వాళ్ళ పట్ల ప్రేమ ఉంటుంది, ఎక్కువ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. ఆప్యాయత జ్ఞానుల యోగుల పట్ల ఉండదు, భగవంతుడికి ఆప్యాయత ఉండదు జ్ఞానుల పట్ల యోగుల పట్ల. ఎందుకంటే వాళ్ళ పద్ధతుల మీద వాళ్ళ ఆలోచన విధానం మీద గట్టిగా ఉంటారే తప్ప, వాళ్ళు భగవంతుడు ఈ విధంగా కోరుకుంటున్నారు కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి అని వాళ్ళని అంత ఈజీగా వాళ్ళు మలుచుకోలేరు అన్నమాట. భగవంతుడు తృప్తిపరిచే విధంగా వాళ్ళు ఉండదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాము, మహాభారతంలో కూడా అర్జునుడు ఉన్నారు, యుధిష్ఠుడు ఉన్నారు. కానీ అర్జునుడికి భగవంతుడు ఎంచుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే భగవద్గీత ఇవ్వడానికి అర్జునుడిని ఎంచుకున్నాడు, కానీ యుధిష్ఠిర మహారాజుని ఎంచుకోలేదు. అదే యుధిష్ఠిర మహారాజు ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ధర్మవంతుడు, ఇంకా నీతి న్యాయం అన్నది పట్ల సౌమ్యంగా ఉంటాడు. ఇది మనకు తెలిసినటువంటి ఆయన లక్షణాలు. అయితే అర్జునుడు మాత్రం, అర్జునుడిని ఎందుకు ఎంచుకున్నాడు, మరి యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు ఎందుకు ఎంచుకోలేదు అని అంటే, మనం గమనించుకోవాల్సింది సింపుల్, అర్జునుడు తన స్నేహితుడుగాను లేకపోతే తనకి దగ్గర వాడు గాను, కృష్ణుడు ఏది చెప్తే అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఏది చెప్తే అది. కానీ ధర్మరాజు కృష్ణుడు ఏ చెప్తే అది వినడానికి రెడీగా లేడు, అది చేయడానికి రెడీగా లేడు. ఉదాహరణకి నువ్వు ఒక చిన్న అబద్ధం చెప్పు, అశ్వత్థామ అత కింజరహ, ద్రోణాచార్యుని మనం ఈ ట్రిక్తో మనం ఆయన చంపేయవచ్చు అన్నప్పుడు యుధిష్ఠిర మహారాజు చాలా ఆలోచించాడు అనమాట, చివరికి నేను అబద్ధం చెప్పలేను అని చెప్పేసి. సాక్షాత్ భగవంతుడు ఆదేశిస్తున్నాడు ద్రోణాచార్యులకి, ద్రోణాచార్యుని చంపాలంటే ఇది ఒకటే మార్గం మనకి, కాబట్టి నువ్వు అబద్ధం చెప్పు అని చెప్పాడు. లేదు నా పేరు ఏమైపోద్ది, నా పొరుగు ఏమైపోద్ది, నా గురించి ఏం ఆలోచిస్తారు ప్రజలు నేను ఈ అబద్ధంగా చెప్తా అంటే, అప్పుడు కృష్ణుడు ఆయన చేత అబద్ధం అదే ఆ వార్త ఆ విషయాన్ని లేదా ఆ స్టేట్మెంట్ని చెప్పించి నిజంగానే అక్కడ ఒక ఏనుగుని చంపాల్సి వస్తుంది. సో దట్ ఎందుకంటే ఈయన అంటే ఈయన కోసం కృష్ణుడు మారాడే తప్ప కృష్ణుడు కోసం యుధిష్ఠుడు మారల, దృక్పథం మారలేదు. కానీ అర్జునుడు అఫ్కోర్స్ ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయన బద్ధజీవుడి స్థితిలో కృష్ణుడు పెట్టాడు కాబట్టి ఆయన విననే వాడిలాగా అక్కడ, అంటే ఆయన నేను యుద్ధం నుంచి వెళ్ళిపోతాను, కృష్ణుడు చెప్పినా కూడా నేను యుద్ధం నుంచి వెళ్ళిపోతాను అనే పాయింట్ చెప్పాడు అంటే, అది ప్రస్తుతానికి అర్జునుడిని ఆ బద్ధజీవుడిలో పెట్టాడు కృష్ణుడు కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పాల్సింది. కానీ మామూలుగా అయితే అర్జునుడు కృష్ణుడు ఏది ఆదేశిస్తే ఎప్పుడు ఆదేశిస్తే దాన్ని చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండడు. అర్జునుడు తన పొరుగు ఏమైపోద్ది, తన తన విలువ ఏమైపోతుంది, అందరి పట్ల తన అందరూ ఏ విధంగా ఆలోచిస్తారు, ఇవన్నీ ఆలోచించాడు అనమాట అర్జునుడు. అందుకే అర్జునుడిని దగ్గర పెట్టినాడు. అట్టగడ కూడా జ్ఞానులు యోగులు కూడా వాళ్ళ దృక్పథం మీద వాళ్ళు ఉంటారే కానీ వాళ్ళు ఈ విధంగా అంటే వాళ్ళకి అందుకే అంత సరెండర్ అవ్వడం అంత ఈజీ కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడిని తృప్తిపరచడం కంటే కూడా నేను ఐక్యమైపోవాలి, నేను పరమాత్మను దర్శించుకోవాలని వాళ్ళు ఈ లక్ష్యంతో ఉంటారే కానీ కృష్ణుడు దేవదుడిని కృష్ణుడికి సరెండర్ అవ్వాలని అసలు ఆలోచనలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఎవరైనా వారి సొంత సేవకుల పట్ల ఆప్యాయత చూపిస్తారు కానీ వేరే వారి సేవకుల పట్ల కాదు కదా. ఇక్కడ ఎవరైనా సరే మనమైనా సరే మన సేవకుల పట్ల మన ఆప్యాయత ఉండం కానీ వేరే వాళ్ళ సేవకుల పట్ల మన ఆప్యాయత ఉండం కదా. ఇప్పుడు మన ఇంట్లో మన సపోజ్ పని మనుషులు పెట్టుకున్నాము, అలాగే వేరే వాళ్ళ ఇంట్లో మన బంధువుల ఇంట్లో పని మనుషులు ఉంటారు. ఉదాహరణ ఎప్పుడైనా మన ఆప్యాయత ఉంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళ మీద ఆప్యాయత ఉంటుంది కానీ వేరే వాళ్ళు పనిచేసే మీద ఆప్యాయత ఉంటుంది. అట్లాగే కూడా అంతే, భగవంతుడు తన ఆరాధించే వాళ్ళ పట్ల కొంచెం ఎక్కువ ఆప్యాయత చూపించాలి కానీ దేవతారాధకుల పట్ల లేదా ఇతర మార్గాల్లో వెళ్ళే వాళ్ళ పట్ల అంత అనుబంధం కానీ లేదా అంత ప్రేమ కానీ సహజంగానే ఉండదు, చూపించలేదు. భక్తుడికి భక్తి వారు చేసే కర్మం బట్టి ఉండదు, భగవంతుడి స్వరూప శక్తి నుండి ఉద్భవించింది. భగవంతుడిలో తప్పు కాదు, ఆయనలోని గొప్ప గుణం, భక్తుడి సేవ వలన స్వరూప శక్తి ఉద్భవించింది. సో భక్తుడు భక్తి వారు చేసే కర్మం బట్టి ఉండదు, ఆ భక్తుడికి ఆలోచనలు రావాలి అంటే ఇనిషియల్ గా తాను నిర్ణయం తీసుకుంటాడు, నేను భగవంతుడి దగ్గర అవ్వాలని. ఆ తర్వాత అంతా కూడా భగవంతుడు లాగుతాడు అనమాట, తను చూపించేటువంటి ఆదరణ బట్టి భగవంతుడు అతనికి ఇంకా ఎక్కువ అనుభవాలు ఇచ్చేటట్టుగా, ఇంకా ఎక్కువ ఆయన దగ్గరయ్యేటట్టుగా భగవంతుడి నుంచి వచ్చేటువంటి స్వరూప శక్తి, భగవంతుడి స్వరూప శక్తి భక్తుడిలో అది ఉత్పన్నమయ్యి ఆ భక్తుడే మళ్ళీ భగవంతుడికి చేసినట్టు చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ భక్తుడు ఫస్ట్ ఒక స్టెప్ ముందుకేస్తే తర్వాత భగవంతుడు తనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రేరేపిస్తాడు అనమాట కృష్ణుడు. ఆ ఆధ్యాత్మిక శక్తి ప్రేరేపించడానికి ఏమంటారు, స్వరూప శక్తి అంటారు. కాకపోతే దానికి ముందర భక్తుడు రెడీగా ఉండాలి, ఏమని ఎంతో కొంత కృష్ణుని సేవ చేసుకునేటువంటి స్వతంత్రమైనటువంటి నిర్ణయం భక్తుడు తీసుకోవాలి ఫస్ట్. అఫ్కోర్స్ తన పూర్వజన్మ సుకృతం కొంత ఉండొచ్చు, తన తోటిగా ఉండే భక్తులు తనను ప్రేరేపిస్తుండొచ్చు, రకరకాల పరిస్థితులు కారణాలు తనకి కొంచెం కొంచెం భగవంతుడి మీద తన కొంచెం దృష్టి కానీ మళ్లిస్తే ఆ తర్వాత భగవంతుడు తనలో తనని ప్రేరేపించి తన దగ్గరికి లాక్కుంటాడు అన్నమాట. అటు జీవులు శుద్ధ సత్వంలో అందరూ భక్తులే, భగవంతుడే భక్తుడికి భక్తుడు అవుతాడు. యాక్చువల్గా జీవులందరూ కూడా శుద్ధ అవస్థలో అందరూ కూడా యాక్చువల్ కృష్ణుడు భక్తులే, కానీ వాళ్ళు మర్చిపోయారు. ఎవరైతే శుద్ధ స్థితిలో చేరుకుంటారో, ప్రస్తుతం బద్ధజీవ స్థితిలో ఉన్నాము, బద్ధజీవ స్థితిలో అని చెప్పి ఎవరైతే శుద్ధ శక్తిలోకి మారతామో, శుద్ధ సత్వంలోకి మనం మారినప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుడే భక్తుడికి భక్తుడు అవుతున్నాడు, అంటే తన సేవకుడికి సేవకుడు అవుతున్నాడు అనమాట భగవంతుడు. కాబట్టి మన బద్ధజీవులం ఎల్లకాలం ఉండము. యాక్చువల్గా మనకి మన శుద్ధ సత్వంలో మన యాక్చువల్గా అందరం భక్తులమే, కానీ ప్రస్తుతానికి అలిసెడ్డు వర్గాలు కవర్ చేయడం వల్ల మనం ప్రస్తుతానికి అది మర్చిపోయాం అనమాట. మన యథార్థమైన పాత స్థితి మనం మర్చిపోయాము, కానీ శుద్ధ సత్వంలో కానీ మనం కానీ మళ్ళీ తిరిగి రాగలిగితే భగవంతుడే మనకి సేవకుడు అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఆ విధంగా భగవంతుడి పక్షపాతం చూపించే అవకాశం లేదు. ఎవరైతే భక్తుడు అవకాశాన్ని తీసుకుంటారో, ఏంటి అవకాశం అని చెప్పాడు, ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వాళ్ళందరినీ నేను చూసుకుంటానంటున్నాడు. కాబట్టి అవకాశాన్ని మనం తీసుకోగలిగితే అప్పుడు భగవంతుడు కూడా మనల్ని చూసుకుంటాడు అన్నమాట. సో ఆకార తత్వంలో ఉన్నవారు మాత్రమే ఈ సంబంధంలో ఉంటారు, కానీ నిరాకార తత్వంలో ఉన్నవారు ఈ సంబంధంలో ఉండరు. వాటికి ఖచ్చితంగా ఇష్ట ఏవైతే అనుబంధం అంటున్న అనుబంధం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఆ వ్యక్తులకి రూపాలు ఉంటాయి, ప్రేమ అనుబంధాలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళ మధ్య అవన్నీ పంచుకోవడం జరుగుతుంది. అది దానన్నిటికీ ఆకారం కావాలి. కాబట్టి ఎవరైతే భగవద్ యొక్క దివ్య స్వరూపాన్ని నమ్ముతారో వాళ్ళు మాత్రమే ఇదంతా అనుభవించగలుగుతారు, ఆప్యాయతను అనుభవించగల ప్రేమను అనుభవించగలుగుతారు. కానీ నిరాకార తత్వంలో ఉండే వాళ్ళకి మాత్రం ఈ సంబంధంలో ఎప్పటికీ ఉండలేరు. అసలు అసలు అంటే ఆ తత్వమే వాళ్ళకి అసలు అర్థం కాదు అన్నమాట. కాబట్టి మనం చూస్తే కనుక ఈ శ్లోకంలో సో భగవద్ యొక్క పక్షపాతాన్ని మనం లోపం కింద తీసుకురాదు, తప్పుగా అనుకోరాదు. అది ఆప్యాయత, ఆ అనురాగం అనేది సహజ సిద్ధంగా వచ్చేటువంటి లక్షణం అది. ఎందుకంటే అది భక్తుడు లేదా ఒక వ్యక్తి చూపించేటువంటి ఆరాధన బట్టి భగవంతుడు చూపిస్తున్నాడు. అంతేగాని ఆయన మాత్రం సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ ఏ భజంతి తూ మాం భక్త్యా, నన్ను గాని నువ్వు భజిస్తే నేను నిన్ను చూసుకుంటాను. అది చూపించేది ఎవరైనా తన భక్తులు అవ్వచ్చు, ఆప్షన్ వదిలేశాడు అందరికి. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రేమను మనం పొందాలన్నా, ఆయన ఆప్యాయత మనకు కావాలన్నా, అది ఎంత కావాలి, ఏ స్థాయిలో కావాలనేది మనం ఆయన దగ్గరయ్యే దాన్ని బట్టి ఉంటుంది. మన ఆయన తృప్తిపరిచేటువంటి అవకాశాలు మనం తీసుకోదాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంత చేయడానికి మనం సిద్ధమవుతామో దానికి దగ్గర అనుగుణంగానే ఆయన ప్రతిస్పందిస్తాడు మనకి. కాబట్టి ఇక్కడ కల్పవృక్షంతో పోల్చడము, అలాగే వర్షంతో పోల్చడము, ఆ తర్వాత మళ్ళీ తల్లిదండ్రులతో పోల్చడం అన్ని కూడా సో మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇవి సహజ సిద్ధంగా వచ్చే తప్ప అది భగవంతుడిలో లోపం కాదు. అలాగే భక్తుడికి భగవంతుని మధ్య ఉన్న సంబంధం రత్నము, బంగారం రెండు ఒక అలంకరణ ప్రాయంగా ఉంటుంది తప్ప ఇదేదో కాదు. అలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాం, ఇది రాగద్వేషాల్లో ఉండేటువంటి జీవులకి భగవంతుడు పక్షపాతంగా కనిపిస్తాడు. భగవంతుడికి ఎటువంటి పక్షపాతం లేదు. పలానా వాళ్ళని ఇలాగే పుట్టించాలి, పలానా వాళ్ళ రాతను నేను రాయాలి అని ఆయన ఎప్పుడు ఉండదు. కానీ రిసీవింగ్ ఎండ్ లో ఉన్న మనము మనలో ఉన్న అలిసిడి వర్గాలను బట్టి మనం భగవంతుడిని ఆ విధంగా చూస్తున్నామే తప్ప వాస్తవానికి భగవంతుడు అయితే అటువంటి లక్షణం అంటే పక్షపాతం ప్రత్యేకంగా చూపించాలనే పాయింట్ లేదు. ఒకరు చూపించాలనుకున్నా కూడా ఒకరు చూపించాలని మనం అనుకుంటే కనుక ఆ అవకాశం అందరికి ఇస్తున్నాడు. నువ్వు నువ్వు కూడా అలా ఉంచి నా పక్షపాతానికి నువ్వు కూడా ఆ పక్షపాతాన్ని ఆ అడ్వాంటేజ్ నువ్వు కూడా తీసుకోండి. ఆ పక్షపాతం నేను మీ వైపు కూడా చూపిస్తాను. ఎప్పుడైతే మీరు నాకు నాకు సేవ చేసుకుంటారో లేదా నన్ను ప్రేమిస్తారో ఆ పక్షపాతం నేను మీకు కూడా చూపిస్తాను. ఓకే, ఒకవేళ మన పక్షపాతం అనుకున్నా కూడా ఆ పక్షపాతానికి నువ్వు కూడా అర్హత సంపాదించుకో. ఏ విధంగా? ఆయనకి సేవ చేసుకోవడం ద్వారా ప్రేమతో. పక్షపాతం ఒకవేళ ఉంది అనుకున్నా కూడా అది ఎవరెవరల్లా ఆయన్ని ఆరాధిస్తారో వాళ్ళందరి పట్ల ఆ పక్షపాతం చూపిస్తాడు. అలాంటప్పుడు అదేదో ఆ పక్షపాతం నా మీద కూడా కలిగేటట్టుగా నేను కూడా పోయి చేసుకుని, నేను కూడా పోయి భగవంతుడికి సేవ చేసుకుని చేరుకోవడానికి నేను కూడా ముందుకు వెళ్ళాలి కదా. నేను కూడా ముందుకు వెళ్ళొచ్చు, నన్నేం ఆపడం లేదే. మీది ఈ దేశమా కాబట్టి నువ్వు అర్హుడు కాదు, నువ్వు అబ్బాయివే అమ్మాయివే లేదా నువ్వు చిన్నవాడివే పెద్దవాడివే ఉన్నవాడివే లేనివాడు. భగవంతుడు అక్కడ ఆ భేషజాలు ఏం చూపించడం లేదు. ఎవరైనా అవ్వచ్చు వెళ్ళి. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆయన సమూహం సర్వభూతేషు, మీ అందరి పట్ల సమానంగానే ఉంటారు. అందుకే ఇంగ్లీష్ లో ఫైనల్గా ఒక సేయింగ్ ఉందన్నమాట, ది డోర్స్ ఆఫ్ పార్షియాలిటీ ఈజ్ ఓపెన్డ్ ఇంపార్షియలీ. పక్షపాతం అనే తలుపులు నిష్పక్షపాతంగా అందరికీ ఆ తలుపులు తెరచబడ్డాయి. పక్షపాతం అనే తలుపుల్ని నిష్పక్షపాతంగా అందరికీ తెరవబడ్డాయి. నిష్పక్షపాతంగా అంటే ఎవరైనా దాంట్లో రావచ్చు. తన పక్షపాతాన్ని చూపించేటువంటి ఆ గుణాన్ని సో మనం దాన్ని తీసుకోవచ్చు. మన అడ్వాంటేజ్ తీసుకొని ఆ పక్షపాతం నా మీద కురిపించు అని ఎవరైనా తీసుకోవచ్చు అండి. కాబట్టి ఆ విధంగా మనం భగవంతుడు మనలో ఉన్న లోపాలను మనం భగవంతుని రుద్రానికి ప్రయత్నిస్తున్నామే తప్ప సో భగవంతుడు ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో కూడా ఆయన ఎవరి మీద కూడా ప్రత్యేకమైనటువంటి పక్షపాతాన్ని, రాగద్వేషంతో కూడుకున్నటువంటి పక్షపాతాన్ని అస్సలు మాత్రం ఆయన చూపించాలనుకున్నాను. కాబట్టి ఇక్కడ ఈ సెషన్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. భగవద్వాణి శ్రీమద్ భగవద్గీత జయ గ్రంథ శ్రీమద్ భాగవతం జయ జగద్గురు శ్రీల ప్రభుపాద జయ గౌత్యం.